ప్రతి సంవత్సరం 2002 నుంచి ఐక్యరాజ్య సమితి వారి యునెస్కో సంస్థ నవంబర్ నెలలో ప్రపంచ తత్వవేత్తల దినోత్సవం అంటే వరల్డ్ ఫిలాసఫర్స్ డే అనేది జరుపుతోంది. ఈ సందర్భంగా నవంబర్ 15 నుంచి 18 వరకు సాధారణంగా జరుపుకునే ప్రపంచ తత్వవేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య తత్వవేత్తల గురించిన స్థూల పరిచయం మీకు వినిపిస్తున్నాను. అసలు మనం ఎవరిని తత్వవేత్తలు అని పిలుస్తాం? ఈ విశ్వం గురించి కానీ, మానవ జాతి గురించి కానీ, మన మనుగడ గురించి లేక మానవ జీవితాన్ని శాసించే శక్తుల గురించి మౌలికమైన ఆలోచన చేసి మనకు కొత్త జీవిత దృక్పథాన్ని కలిగించే వారిని తత్వవేత్తలు అని పిలవచ్చు. క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు ఈ ప్రపంచంలో ఎందరో తత్వవేత్తలు తమ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అలాంటి తత్వవేత్తల్లో కొందరిని స్మరించుకోవడం ఈనాటి ఇష్టం విషయం. తత్వవేత్తలు అనే అంశం చాలా గహనమైంది, విస్తృతమైంది. కనుక ఈరోజు ప్రపంచ తత్వవేత్తల దినోత్సవం సందర్భంగా పాశ్చాత్య తత్వవేత్తలు కొందరు గురించి మాత్రమే తెలుసుకుందాం. పాశ్చాత్య తాత్వికతకు నారుపోసిన వారు గ్రీకులు. భారతదేశంలోనూ గ్రీసులోనూ చారిత్రకంగా చూసుకున్నప్పుడు దాదాపు ఒకే కాలంలో తత్వవేత్తలు అని చెప్పగలిగిన వాళ్ళు జన్మించారు అని చెప్పచ్చు. ఈ గ్రీకుల తత్వశాస్త్రానికి రెండు ప్రశ్నలు ఆధారం. ఒకటి, ఈ ప్రపంచానికి మూలకారణమేమిటి? ఈ మూలకారణమైన పదార్థం నుంచి మొత్తం జగత్తు ఎలా పరిణామం చెందింది? ఇలాంటి ప్రశ్నలకు మొట్టమొదటిసారి థేలిస్ అనే గ్రీకు తత్వవేత్త సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ ప్రపంచంలో ముందు నీరు పుట్టింది అని అతని అభిప్రాయం. ఈ అభిప్రాయంతో ఈరోజు ఎవరూ ఏకీభవించరు, కానీ ఆనాటికి అదే గొప్ప విషయం. ఆ మాటకొస్తే మన పురాణాల్లో కూడా కల్పాంతంలో జలప్రళయం వస్తుంది. విష్ణుమూర్తి ఆ సముద్రంలో వటపత్రశాయిగా యోగ నిద్రలో ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి సముద్రం నుంచి భూమి పైకి లేచి సృష్టి మళ్లీ ప్రారంభమవుతుంది. నిజానికి మన అనుభవంలో చూసినా భూమి మీద 2/3 సముద్రమే. కాబట్టి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈ విశ్వంలో నీటి ప్రాధాన్యాన్ని అంగీకరిస్తుంది. థేలిస్ తర్వాత వచ్చిన అతని శిష్యుడు అనెక్సిమెనీస్ సృష్టికి మూలాధారం నీళ్లు కాదు, గాలి అన్నాడు. మరో తత్వవేత్త ఈ చరాచర సృష్టి అగ్నితో ప్రారంభమైంది అన్నాడు. కాబట్టి నీరు, గాలి, అగ్ని అన్నవి మూడు జగత్తుకు ప్రాణాధారమైనవి అని అనడంలో పాశ్చాత్యులకు భారతీయ తత్వవేత్తలకు కూడా అభిప్రాయ భేదము పెద్దగా లేదనే చెప్పొచ్చు. గ్రీకు తత్వవేత్తల గురించి చెప్పుకుంటూ పోతే మొదటి దశలోనే అంటే క్రీస్తు పూర్వమే చాలా ఎక్కువ మంది తత్వవేత్తలు మనకు కనిపిస్తారు. అయితే మానవాళిని ప్రభావితం చేసిన కొద్ది మందిని మాత్రమే ప్రస్తావించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి భావవాదానికి ఆద్యుడు అని చెప్పదగిన పిథాగరస్. లెక్కల విద్యార్థులకు ఇతని సిద్ధాంతాలు సుపరిచితమే. అయితే తాత్వికతకు సంబంధించినంత వరకు ఇతని ప్రత్యేకత ఇతని మీద భారతీయ తత్వచింతన ప్రభావం ఉందేమో అని అనిపించడం. ఆత్మ నిత్యం, దానికి చావు లేదని, పుట్టిన ప్రతిజీవి మరణానంతరం మళ్లీ జన్మిస్తుందని పిథాగరస్ నమ్మాడు. పునరపి జననం, పునరపి మరణం అన్న భారతీయ సిద్ధాంతానికి ఇతని ఆలోచనలు సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎందుకంటే ఇతను మోక్షం ప్రస్తావన కూడా చేశాడు. మనిషి కనుక విశుద్ధ జీవనం చేస్తే, నియతంగా బతికితే ఎప్పటికో అతనికి ఏదో జన్మలో ముక్తి, జన్మరాహిత్యం సిద్ధిస్తాయన్నాడు. అలా చెబుతూ విశుద్ధ జీవితం అంటే ఏమిటి, దాన్ని ఎలా గడపాలి అన్నది కూడా అతను సూచించాడు. క్రీస్తు పూర్వం 582 జన్మించి 500 మరణించిన పిథాగరస్ భారతదేశంలో పర్యటించాడా లేదా అన్నది మనకు తెలియదు. కానీ భారతీయ భావజాలంతో అతని ఆలోచనలకు సంబంధం ఉందని మాత్రం మనకు స్పష్టంగానే కనిపిస్తుంది. పాశ్చాత్య తాత్వికత గురించి చెప్పుకుంటున్నప్పుడు విధిగా చెప్పుకోవలసిన సిద్ధాంతం సోఫిజం. మానవుడే అన్నిటికీ కొలమానం, మ్యాన్ ఇస్ ది మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్న ఈ సిద్ధాంతానికి ఆద్యుడు ప్రొటాగరస్. ఇక్కడ మానవుడు అంటే మానవ జాతి కాదు, వ్యక్తి. మొదటిసారి తాత్వికత అన్నదాన్ని విశ్వం, సకల చరాచర జీవనం అలాంటి విశాలమైన నేపథ్యం నుంచి మళ్లించి వ్యక్తి అనే చిన్న రేణువు వద్దకు తీసుకెళ్లిన వాడు ప్రొటాగరస్. ఇతను, ఇతని అనుచరుల సిద్ధాంతాలకి సోఫిజం అని, వీరు సోఫిస్టులని అంటారు. సోఫిస్టులు ప్రధానంగా వాదపటిమ ఉన్నవారు. ఈ తత్వం ప్రకారం సత్యం అనేది సార్వకాలికం, సార్వజనీనం కాదు. ఎవరి సత్యం వాడిది. ప్రతి వ్యక్తికి కూడా ఒకే సత్యం కలకాలం ఉండదు. అతని జీవితకాలంలోనే ఈరోజు నిజం అనిపించింది రేపు కాదనిపించవచ్చు, కొత్త సత్యం స్ఫురించవచ్చు. కాబట్టి సత్యం అన్నది మనిషి మనిషికే కాదు, రోజురోజుకు మారిపోతుంది. ఇలా సత్యాన్ని, ఆ తర్వాత నీతిని కూడా వీళ్ళు సాపేక్షం చేసేశారు. అంటే నీకు నీతిగా అనిపించింది నాకు నీతి కాదు, నాకు కూడా ఇవాళ నీతి అనిపించింది, రేపటికి అవినీతి అనిపించవచ్చు. ఇలా అంటే ఏ రకంగా భావించడానికైనా వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి అన్నది వీరి వాదన. ఒక రకంగా వీళ్ళు ఆధునిక అస్తిత్వవాదులు అంటే ఎగ్జిస్టెన్షియలిస్ట్కి మార్గదర్శకులేమో అనిపిస్తుంది. సోఫిజం తీవ్రవాదంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే దీన్ని వాచాలత్వంగా అతివాదంగా తర్వాతి వాళ్ళు విమర్శించారు. ఈ రోజుల్లో సోఫిస్టు అన్న మాట వాడితే నిజానికి అది నీచార్థంలోనే వాడుతున్నారు, అంటే విమర్శనా దృష్టితోనే వాళ్ళని చూస్తున్నారు. కానీ వ్యక్తికి ప్రాముఖ్యం ఇచ్చిన మొదటి తాత్విక సిద్ధాంతంగా దీనికి ప్రపంచ తాత్వికతలోనే గణనీయమైన స్థానం ఉంది. పాశ్చాత్యులనే కాకుండా మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేసిన కొందరు గురించి మనం క్లుప్తంగా చెప్పుకోవాలి. వాళ్ళు గ్రీసు దేశానికి చెందిన సోక్రటిస్, అరిస్టాటిల్, బ్రిటన్కు చెందిన ఫ్రాన్సిస్ బేకన్, ఫ్రాన్స్కు చెందిన డేకార్ట్, ఫ్రెంచ్ రూసో, జర్మనీకి చెందిన క్యాంట్, నీషే, కార్ల్ మార్క్స్, అమెరికాకు చెందిన విలియం జేమ్స్, ఇలాంటి వాళ్ళు. సోక్రటిస్ అనేక విధాలుగా ఈరోజు మనం చెప్పుకునే తాత్వికతకు ఆద్యుడయ్యాడు. నాకు తెలిసింది ఒకటే, నాకు ఏమీ తెలియదని అన్న జ్ఞాని అతను. అతని వాద పద్ధతి అంతకుముందు వారికంటే భిన్నంగా ఉండేది. దాన్ని గతితార్కిక పద్ధతి అంటే ఈనాడు మనం సాధారణంగా మార్క్సిజం సందర్భంలో మాత్రమే వాడే డైలెక్టిక్ మెథడ్ అంటారు. ఇందులో ఒక ప్రశ్న వేయడం, సమాధానం రాబట్టి దాన్ని పూర్వపక్షం చేసి మరో ప్రశ్న వేయడం అనే పద్ధతిలో ప్రక్రియ నడుస్తుంది. జ్ఞానమే నీతి అని నమ్మిన సోక్రటిస్ జీవితాంతం తనకంటే జ్ఞాని అయిన వాడి కోసం అన్వేషించాడు. అతను తనను తాను జోరీగా అని వర్ణించుకునేవాడు. తోటి మానవులను కుట్టి వారిని ఆలోచించేట్లుగా, సత్యాన్ని అన్వేషించేటట్లుగా చేయవలసిందని దేవుడు తనని ఆదేశించాడని ఇతనే చెప్పుకున్నాడు. ఆపకుండా మనల్ని మాటలతో వేధించేవాళ్లని జోరీగా అని తిట్టడం మనకు అనుభవమే. తను అలాంటి జోరీగానేనని సోక్రటిస్ భావన. సోక్రటిస్ చెప్పిన సూక్తులు అనేకం. అతని జీవితంలోని సంఘటనలు, అతని ధ్యాన సమాధి ఇలాంటి వాటి గురించి ఎన్నో కథలున్నాయి వాళ్ల చరిత్రలో. సోక్రటిస్ సిద్ధాంతాల్లో ప్రేమ గురించి చెప్పింది, సౌందర్యం గురించి చెప్పినవి కూడా చాలా ప్రసిద్ధం. ప్రేమ ద్వారా మనం సౌందర్యాన్ని శాశ్వతీకరించాలని కోరుకుంటాం అంటాడు అతను. సౌందర్యం అంటే అతని దృష్టిలో బాహ్య సౌందర్యం కాదు, వివేకం, సచ్ఛీలం, ఆత్మగౌరవం, ధైర్యం, న్యాయం, విశ్వాసం, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సత్యం. ఆ తర్వాత బ్యూటీ ఇస్ ట్రూత్ అని కీడ్స్ అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సత్యమే దేవుడి దగ్గరికి మనల్ని చేరుస్తుంది అని నమ్మాడు సోక్రటిస్. సోక్రటిస్ వాదనలు, అభిప్రాయాలు మనకు తెలిసేది అతని శిష్యుడు ప్లేటో ద్వారా. కానీ ఆనాటి గ్రీకు దేవతలను తిరస్కరించినందుకు, యువతను కొత్త సిద్ధాంతాలతో చెడగొడుతున్నందుకు, ఇది సోక్రటిస్ కాలం నాటి ప్రభువుల వర్ణన. అప్పటి ప్రభుత్వం అతనికి ఈ కారణంగా మరణశిక్ష కూడా విధించింది. తనకు విధించిన శిక్షపై కూడా సోక్రటిస్ చాలా ఆసక్తికరంగా వాదించాడు. అతను ఈ శిక్షకు ప్రత్యామ్నాయంగా దేశ బహిష్కరణ కోరుకుని ఉండొచ్చు, లేక ఆజన్మ కారాగారం కూడా కోరుకుని ఉండొచ్చు, కానీ అవేవి కోరలేదు. మరణమంటే భయం దేనికి అంటూ, మరణమంటే చైతన్యరహితమైన శూన్యస్థితి అయినా కావాలి, లేదా ఇహలోకం నుంచి పరలోకానికి ప్రయాణించడమైనా కావాలి అంటూ, ఈ రెండూ కూడా తనకిష్టమే కనుక మృత్యువుకే అంగీకరించాడు. సోక్రటిస్ మాట్లాడడం, వాదించడం, సంభాషించడమే తప్ప తన మాటల్ని గ్రంథస్థం చేయలేదు. ఆ పని చేసింది తన శిష్యుడు ప్లేటో. మన రామకృష్ణ పరమహంస, వివేకానందుల లాంటి అనుబంధం వీళ్ళిద్దరిది అని అంటారు ఈ తాత్వికుల గురించి అద్భుతమైన గ్రంథం రాసిన సుప్రసిద్ధ రచయిత, జర్నలిస్టు, అనువాదకుడు నండూరు రామ్మోహన్ రావు గారు. తర్కాన్ని ఒక శాస్త్రంగా అభివృద్ధి చేసినవాడు అరిస్టాటిల్. నిజానికి మొత్తం పాశ్చాత్య దేశంలో ఉన్న శాస్త్రవేత్తలను కానీ తత్వవేత్తలను కానీ తీసుకుంటే అరిస్టాటిల్ అంత వైవిధ్య భరితమైన జ్ఞాన సముపార్జన చేసినవాడు, ఈనాటికి పనికి వచ్చే జ్ఞానాన్ని అందించినవాడు మరొకడు లేడంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. అతను తర్కశాస్త్రం రాశాడు, భౌతిక ఖగోళ వాతావరణ వృక్ష జంతుశాస్త్రాలు రాశాడు, మనసత్వశాస్త్రం రాశాడు, మెటాఫిజిక్స్ అంటే పారభౌతిక తత్వశాస్త్రము రాశాడు, నీతిశాస్త్రం గురించి రాశాడు, రాజకీయ శాస్త్రం రాశాడు, ఇక కవిత్వతత్వ విచారం, భాషా పాఠవ శాస్త్రం అంటే పొయిటిక్స్, రెటరిక్, వీటిపైన కూడా ఆయన రచనలు చేశాడు. అంటే ఇతను చేసిన పని ఏమిటి ప్రధానంగా అంటే, తనకు ముందు వచ్చిన గ్రీకు తత్వవేత్తలందరిది క్రోడీకరించడం అతను చేసిన మొదటి పని. ఆ తర్వాత వాటిని ఎందుకు క్రోడీకరించాడు అనే తర్వాత అర్థమవుతుంది, ఎందుకంటే వాటిలో చాలా విషయాలను అతను పూర్వపక్షం చేశాడు. పూర్వపక్షం చేస్తూ తర్కానికి అతను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాడు. తర్కబద్ధం కాని ఆలోచన అసంబద్ధమవుతుంది, సరైన ఆలోచనే సరైన జ్ఞానానికి దారితీస్తుందో అంటూ తర్కాన్ని మనిషి ఆలోచన విధానానికి అనివార్యంగా చేసినవాడు అరిస్టాటిల్. ఇది తత్వశాస్త్రంలోనే కాదు, అన్ని మానవ విజ్ఞాన శాస్త్రాలకు తప్పనిసరి శాస్త్రం అన్న విషయం మనకు అరిస్టాటిల్ రచనలు చూస్తే తెలుస్తుంది. అంటే ఒక రకంగా మనిషి ఆలోచించడానికి కావాల్సిన ఒక సార్వకాలీనమైన విధానాన్ని అతను చెప్పాడు. అతను ఒకవైపు ప్లేటోతో అంగీకరిస్తూనే అతనితో విభేదించాడు. సోక్రటిస్ని చాలా వరకు తనలో తాను జీర్ణించుకున్నాడు. ఆకృతులు భావాలు అనేవి ఉన్నాయని, ఇంద్రియ గోచరమవుతున్న జగత్తంతా ఒక ఆభాస మాత్రమేనని ప్లేటో అన్నాడు. కానీ అరిస్టాటిల్ దీన్ని తిరస్కరించాడు. అయితే అదే సమయంలో అతను ఒకవైపు భావవాదం అంటే ఐడియలిజం, ఇంకోవైపు భౌతికవాదం అంటే మెటీరియలిజం, ఈ రెండింటినీ సమ్మేళనం చేశాడేమో అనిపిస్తుంది అతన్ని చూస్తే. మన ద్వైత అద్వైతాలు కలిపి విశిష్ట అద్వైతమైనట్టు ఇతనిది విశిష్ట భావవాదం అనొచ్చు అని కూడా నండూరు రామ్మోహన్ రావు గారు వ్యాఖ్యానించారు. కాబట్టి అరిస్టాటిల్ చేసిన ఆలోచనలు, అరిస్టాటిల్ చెప్పిన విషయాలు అనేవి చాలా గహనమైనవి, గంభీరమైనవి, వైవిధ్యభరితమైనవే కావు. కేవలం ఒక ఫిలాసఫీకి సంబంధించినవే కాకుండా అతని విధానం అన్ని శాస్త్రాలకు అన్వయించేది.